గంధం శర్మ గారు రచించిన ఉభయ కుశలోపరి కథ. రాత్రి 1 గంటకు గాఢ నిద్రలో ఉన్న సువర్చలకు సెల్ ఫోన్ రింగ్ గబుక్కున మెలకువ తెప్పించింది. పక్కనే ఉన్న మొబైల్ కేసి చూసిన సువర్చలకు అది ఇండియా నుండి తండ్రి రామారావు గారి పిలుపుగా గుర్తించి ఈవేళప్పుడు నాన్నగారు ఎందుకు కాల్ చేస్తున్నట్టు అనుకుంది. నాన్నగారు అంది. జవాబుగా నేనమ్మడు అంది తల్లి ఆదిలక్ష్మి. అమ్మ మీరా ఇంతటి అర్ధరాత్రి కంగారుగా ప్రశ్నించింది. క్షణకాలం ఆదిలక్ష్మి గారి నుండి ఎలాంటి జవాబు రాలేదు. అమ్మ మాట్లాడరేం, ఈ సమయాన ఫోన్ చేస్తే నీవు కంగారు పడతావని తెలుసు. అయినా తప్పలేదమ్మా, మరేం పర్వాలేదు చెప్పమ్మా. అమ్మడు నీవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక్కసారి ఇక్కడకు ఇండియాకు వచ్చేయగలవా? కాదు, వెంటనే వచ్చేయాలి. సువర్చలకు అమ్మ జవాబులో తనను విజయవాడ ఎందుకు రమ్మంటుందో అర్థం కాలేదు. నన్ను ఎందుకు రమ్మంటున్నావో చెప్పావు కాదు, వచ్చాక చెబుతానమ్మా వచ్చేయి. నేను అక్కడికి రావటం అంటే అంత సులభం కాదు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేరి 4 నెలలు అయినా కాలేదు. ఈ ఉద్యోగంలో చేరే ముందు 3 సంవత్సరాల వరకు ఉద్యోగం వదిలి వెళ్ళనని, సంవత్సరంలోపు ఎలాంటి సెలవులు అడగనని అగ్రిమెంట్ రాసి ఇచ్చాకే నాకు ఈ ఉద్యోగం ఇచ్చారమ్మా. ఇప్పుడు సెలవు కావాలని అడిగితే ఉద్యోగం వదిలి వెళ్ళమంటారు. ఇప్పటి వరకు తీసుకున్న జీతం కూడా కట్టి మరీ వెళ్ళమంటారు. అసలు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మంటున్నావో చెప్పావు కాదు అంది సువర్చన. ఎలా సముదాయించుకుంటావో ఏమో, ఎలా వస్తావో తెలీదు. నీవు వెంటనే విజయవాడ వచ్చేయాలి. ఆదిలక్ష్మి గారు కాల్ కట్ చేసింది. కాల్ కట్ అయిందేమో అనుకొని సువర్చల మళ్ళీ మళ్ళీ తానే కాల్ చేసింది. లేదు, అమ్మే కాల్ కట్ చేసిందని అర్థమైంది సువర్చలకి. దుబాయ్ నుండి మరునాడు సాయంత్రం 6 గంటలకి దుబాయ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో హైదరాబాద్కు బయలుదేరిన విమానంలో కూర్చున్నాక సీట్లో వెనక్కు వాలి ఆ పగలల్లా జరిగిన పరిణామాల్ని సమీక్షించుకోవటంలో మునిగిపోయింది సువర్చల. రాత్రి ఆదిలక్ష్మి గారి ఫోన్ కట్ అయ్యాక ఆ తర్వాత నిద్ర పట్టలేదు. అమ్మ తనను అంత త్వరగా రమ్మన్నది ఎందుకోసమో పలు రకాల కారణాలు ఊహలోకి వచ్చినా ఏ ఒక్కటి స్థిరంగా నిలవలేదు. అసలు నాన్నగారు కాక అమ్మ ఎందుకు ఫోన్ చేసినట్టు? అప్పుడు సువర్చలకు ఓ విషయం గుర్తొచ్చింది. తాను ఉద్యోగంలో చేరడానికి దుబాయ్ బయలుదేరబోయే ముందు అమ్మ తనను పెళ్లి చేసుకోమని వెళ్ళమని కోరింది. కోరటమే కాదు, పట్టు కూడా పట్టింది. నాన్న రామారావు గారు కూడా మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఆ అబ్బాయి కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి స్థాయిలో ఉన్నాడు. పెళ్ళయ్యాక నీకు కూడా అక్కడే మంచి జాబ్ కూడా చూడగలడట, ఆలోచించు అన్నారు. నా పెళ్ళికి తొందరేం లేదు, ముందు నా చదువుకు మీరు చేసిన అప్పులకై తాకట్టు పెట్టిన ఈ ఇల్లును కాపాడుకోవాలి. అందుకు ఏ 2-3 సంవత్సరాలు పట్టచ్చు. ఆ తరువాతే ఏ ఆలోచన అయినా అంటూ వారి కోరికను కాదని తనకు ఉద్యోగపు ఆఫర్ ఇచ్చిన దుబాయ్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిపోయింది. బహుశా ఈ పెళ్లి సంబంధాల వాళ్ళు ఏమైనా తొందర పెడుతున్నారేమో. అందుకే అయితే తాను విజయవాడ వరకు వెళ్ళటం ఎందుకు? ఇక్కడ నుండే కాదని చెప్తే సరిపోతుంది కదా అనుకుని తెల్లవారుతూనే తండ్రి రామారావు గారి సెల్కు ఫోన్ చేసింది. ఈసారి ఫోన్ ఎత్తింది అమ్మ కాదు, నాన్న కాదు. అక్క నేను అన్నాడు విజయవాడలోని పక్కింటి వారి అబ్బాయి బాబు. ఆశ్చర్యపోయిన సువర్చల, బాబు నీవేంటి ఈ సెల్ దగ్గర, నీ దగ్గర ఎందుకుంది సెల్ అని అడిగింది. అక్క దొడ్డమ్మ పెద్ద నాన్నగారు జీవన్ హాస్పిటల్కి వెళుతూ సాయం రమ్మంటే వచ్చాను. వాళ్ళిద్దరూ హైదరాబాద్ నుండి వచ్చి విజిటింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరకు కన్సల్టేషన్కు వారి రూముకు వెళుతూ ఈ ఫోన్ నా దగ్గర ఉంచి వెళ్ళారు అన్నాడు బాబు. బాబు అంటున్న దొడ్డమ్మ పెద్ద నాన్నగారులంటే ఎవరో కాదు, సువర్చల తల్లిదండ్రులే. బాబు కుటుంబానికి వారికి తమకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఇరుగు పొరుగులాగా అంతటి అన్యోన్యతలు వారి మధ్య ఉండేవి. స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి కన్సల్టేషనా ఎవరికి, ఆందోళనగా ప్రశ్నించింది సువర్చల. దొడ్డమ్మ నీకు చెప్పలేదా, పెద్ద నాన్నగారికి నెల రోజులుగా జ్వరం తగ్గటం లేదు. జీవన్ హాస్పిటల్ వారు ప్రతి నెల హైదరాబాద్ నుండి తమ హాస్పిటల్కు వచ్చే లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు కపూర్ గారు కలవమన్నారు. అవును, నువ్వు ఇంకా బయలుదేరి రాలేదా, వెంటనే రాక పాపం దొడ్డమ్మ చాలా కంగారు పడుతుంది అన్నాడు. నెల రోజులుగా నాన్నగారికి జ్వరం వస్తోందా, అమ్మ ఆ విషయం ఇన్నాళ్ళు ఎందుకు ఫోన్ చేయలేదు అనుకున్న సువర్చల వెంటనే బయలుదేరి ఎలాగైనా విజయవాడ వెళ్లాల్సిందే అని నిశ్చయించుకొని, బాబు అమ్మకు చెప్పు బయలుదేరుతున్నానని అని అనింది. అలా అన్నదే కానీ ఆ క్షణాన బయలుదేరడానికి తనకు సెలవు కావాలి. కంపెనీ రూల్స్ ప్రకారం సెలవు ఇవ్వటానికి ఒప్పుకోకపోవచ్చు. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించటం ఎలానా అని ఆలోచనలో పడిన సువర్చలకు సురేష్ మదిలో మెదిలాడు. అతని ద్వారా ప్రయత్నిస్తేనో అనిపించింది. అతనికి ఫోన్ చేసింది సురేష్ తన టీమ్ హెడ్. అతను గత 4 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నారు, రిమోట్ సెన్సింగ్ టీంలో. తనతో పాటు 4 సీనియర్ బహుస్వామ్యుడు, బహుసౌమ్యుడు, సహాయకారి. సువర్చల చెప్పిందల్లా విని, మీరు జాయిన్ అయి 4 నెలలే కదా, సెలవు దొరకటం కష్టమేమో అంటూ, అయినా ఒకసారి చైర్మన్ గారిని కలుద్దాం రండి అన్నాడు. ఇద్దరు వెళ్ళి కంపెనీ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ మా ఉద్యోగుల సమస్యలు మావిగా భావిస్తూ మీకు మిక్కిలి సెలవులో వెళ్ళిన తిరిగి వచ్చే వరకు మీ వంతు కార్యక్రమాలని తాను పూరించగలనని మీ టీమ్ హెడ్ సురేష్ హామీ దృష్ట్యా మీకు 1 వారం రోజులు సెలవిస్తున్నాను అన్నారు చైర్మన్ గారు సువర్చలతో. ఆ పర్యవసానమే విజయవాడకు వయా హైదరాబాద్కు తన ప్రయాణం. హైదరాబాద్లో ఫ్లైట్ దిగేసరికి రాత్రి 10 అయింది. అక్కడ పెద్ద వర్షం. ఆ రాత్రి విజయవాడకు ఆ వర్షంలో ప్రయాణించటం కుదరదు అని అనిపించింది. సిటీలో వచ్చి హోటల్ సరయులో దిగిపోయి ఆ డాక్టర్ గారు నాన్నగారిని చూసి ఏం చెప్పారో అని ఫోన్ చేసి కనుక్కోవాలని విజయవాడ ఇంటికి ఫోన్ చేసింది సువర్చల. 4 రోజుల క్రిందట మీ నాన్నగారికి జ్వరం వచ్చింది. 4-5 రోజులు ఏముంది, జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేశారు. నేను వెంటపడగా తెలిసిన డాక్టర్ దగ్గరకు ఏవో మాత్రలు తెచ్చుకున్నారు. 1 వారం రోజులైనా జ్వరం తగ్గలేదు. ఈసారి డాక్టర్ దగ్గరకు మీ నాన్న దగ్గరను మీ నాన్నగారితో పాటు నేను వెళ్ళాను. ఆయన గారు రక్త పరీక్ష చేసి ఇది విషజ్వరంలా కనబడుతుంది అంటూ ఏదో ఇంజెక్షన్ చేశారు. రోజు మార్చి రోజు వచ్చి ఇంజెక్షన్ చేయించుకోండి, వారం 10 రోజుల్లో తగ్గిపోతుందన్నారు. 10 రోజుల్లో జ్వరం తగ్గకపోక రోజు రోజుకు ఎక్కువ అవటం ప్రారంభించింది. బొత్తిగా ఆకలి లేకుండా పోవటమే కాక పొట్ట లావవటం కూడా మొదలైంది. నేనే డాక్టర్ను కాదనుకొని జీవన్ హాస్పిటల్కు తీసుకువెళ్ళాను. వాళ్ళు ఏవేవో పరీక్షలు చేసి ఇదేదో లివర్ డిజార్డర్లా ఉంది, ఈ హాస్పిటల్కు ప్రతి నెల మొదటి వారంలో హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ నుండి కపూర్ లివర్ స్పెషలిస్ట్ వస్తారు, ఆయన్ని కలవండి అన్నారు. లివర్ డిజార్డర్ అనగానే నాకు భయం వేసింది. హాస్పిటల్లో నుండి వచ్చేసరికి రాత్రి చాలా ఆలస్యమైంది. అందుకే అంతటి రాత్రి నిన్ను రమ్మని ఫోన్ చేశాను. నువ్వు పక్కనుంటే కొంత ధైర్యం కూడా ఉంటుంది కదా అని. కానీ అనుకోకుండా డాక్టర్ కపూర్ ఈరోజే వస్తున్నట్టు జీవన్ హాస్పిటల్ వాళ్ళు ఉదయాన్నే కబుర్ చేశారు. వెళ్ళి కలిశాం. ఆయన 4-5 రకాల రక్త పరీక్షలు చేయించి వాటి రిజల్ట్ను హైదరాబాద్ ఆన్లైన్లో పంపి వాటి వివరాలు రేపు నాకు ఇక్కడే అందుతాయి. వాటిని చూసి మీకు నా ఒపీనియన్ ఫోన్ ద్వారా తెలియచేస్తానన్నారు అంది ఆదిలక్ష్మి. అయితే అమ్మ, నేను ఇలాగే ఇక్కడ ఆగిపోయి ఉన్నాను కదా, రేపు నేనే ఆ డాక్టర్ గారిని కలుసుకుని వారేమంటారో కనుక్కుంటా అంది సువర్చల. మర్నాడు ఉదయం 10 గంటలకల్లా గ్లోబల్ హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ కపూర్ను కలిసి తాను ఎవరో చెప్పుకుంది సువర్చల. ఇంతకుముందు మీ నాన్నగారి బ్లడ్ అనాలిసిస్ వచ్చాయి, చూశాను. ఆయన గారికి లివర్ సిరోసిస్, తెలుగులో జలోదర వ్యాధి అంటారు. ప్రస్తుతం మందులు పనిచేసే స్థితి దాటిపోయింది. ఆయన్ను సేవ్ చేయాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. ఆయన గారి సమీప రక్త బంధువులు 30 ఏళ్ల వయసు లోపు వారు ఎవరైనా కొంత లివర్ ఇవ్వగలిగితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, అది 1 నెలలోపు అయితే మాత్రమే ఫలితం ఉంటుంది అన్నారు. నేను ఇస్తాను అంది సువర్చల. అయితే రండి, మీ లివర్ సూట్ అవుతుందో లేదో చూద్దాం అంటూ సువర్చలను సర్జికల్ థియేటర్కు తీసుకువెళ్ళి రక్త పరీక్షలు మరికొన్ని ఇతర పరీక్షలు చేసి సాయంత్రం కలవండి, ఏ విషయం చెప్తాను అన్నారు డాక్టర్ కపూర్. సాయంత్రం కలిసిన సువర్చలతో మీ లివర్ మీ నాన్నగారికి ఇవ్వడానికి సూట్ అవుతుంది, ఆపరేషన్ అయ్యే డబ్బును మీరు డిపాజిట్ చేయండి. ఆపరేషన్కు ఎంత అవుతుంది అని ప్రశ్నించింది. కొంచెం అటు ఇటుగా 40-45 లక్షలు అవ్వచ్చు. మీరు మెడికల్ సూపరింటెండెంట్ కలవండి, ఖచ్చితమైన సమాచారం ఇస్తారని. మరో గంటలో మెడికల్ సూపరింటెండెంట్ 43 లక్షలకు డిమాండ్ షీట్ ఇచ్చారు. అంత మొత్తం ఎక్కడి నుండి తేవాలి, ఎలా తేవాలో అర్థం కాక సువర్చల ఆలోచనలో సతమతమవుతోంది. ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పి ప్రయోజనం ఏంటి, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, వాళ్లకు ఫోన్ చేయలేదు. ఆ రాత్రంతా ముసిరిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. తెల్లవారాక దుబాయ్ నుండి సురేష్ ఫోన్, డాక్టర్ ఏమన్నారు అని. నాన్నగారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, అందుకు 40 లక్షల పైనే అవుతుంది. లివర్ ఇవ్వటానికి నేనున్నాను కానీ డబ్బుదే పెద్ద సమస్య, ఏం చేయాలో ఎక్కడి నుండి తేవాలో అంటూ నిస్సత్వంగా మాట్లాడింది సువర్చల. అది అంత కష్టమేమీ కాదు, ఇక్కడ దుబాయ్ బ్యాంకులు మనలాంటి ఉద్యోగులకు పెద్ద పెద్ద అప్పులు ఇస్తాయి, నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టేసుకోవచ్చు, వడ్డీలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. కాకపోతే మనం పనిచేసే కంపెనీల నుండి హామీ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. హామీ అంటే ఆ అప్పు తీరే వరకు మన జీతాల నుండి ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ సొమ్మును మన కంపెనీ వారే బ్యాంకుకు చెల్లిస్తామనే హామీ.